అంత మాతృభక్తి. అమ్మా నీకు మాట ఇస్తున్నాను, నేను తప్పక నిన్ను కాశీ పంపుతాను, ఇన్ని కోట్లు నాకు ఇచ్చావు నాకు, ఎందుకు నేను ఈ కోట్లు ఏం చేసుకుంటాను, నీకోసం కాకపోతే. కానీ హఠాత్తుగా కుటుంబ భారం నా మీద వేసిపోతే ఎలాగా, నాకు వ్యాపారం తెలియదు, ఇంతకాలం చదువుకున్నాను, ఒక ఏడాది పాటు ఇక్కడుండి వ్యాపారంలో మెళుకువలు చెప్పు, చీరలు ఎలా కొనాలి, ఎంతకు అమ్మాలి, పంచెలు ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎప్పుడు దేనికి రేటు పెరుగుతుంది, ఇవన్నీ తెలియాలి, ఎందుకంటే వీళ్ళది బట్టల వ్యాపారం కనుక, ఇవన్నీ నేర్పు అంటే అది కూడా న్యాయమే నాయనా అని ఒక ఏడాది పాటు ఈ కుర్రాడికి వ్యాపారంలో ఉన్న మెళుకువలన్నీ బాగా చెప్పింది. ఇక వ్యాపారంలో మెడుకులు చెప్పి ఇతనికి వ్యాపారం అప్పగించి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ఆ పక్క కుటుంబం నుంచి ఆ ఊర్లోనే పెళ్ళిళ్ళు బయట ఊళ్ళోకి వెళ్ళేవారు కదా వందన లేక, అందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు వచ్చి, ఏవమ్మా మీ అబ్బాయి పెళ్లి చూడకుండా పోతావా, ఇదిగో మా అమ్మాయి ఉంది బంగారం లాంటి పిల్ల, మీ అబ్బాయి ఏమో బంగారం, మా అమ్మాయి సింగరేణి బంగారం, ఇద్దరికి జోడీ బాగుంటుంది అనగానే సర్లే పెళ్లి చేసేద్దాం, అమ్మాయి కూడా మంచిది, శుభ్రంగా పెళ్లి చేశారు. కోడలు కూడా అదృష్టం, అత్తగారంటే భక్తి అండి, ఒక్కొక్కళ్ళ జాతకం అది. కానీ అంగట్లో అన్నీ ఉన్నా హలుడు నోట్లో సేనన్నట్టుగా అయిపోయింది ఆవిడికి పాపం. కొడుక్కి తల్లి అంటే ఇష్టం, కోడలికి అత్త అంటే ఇష్టం. ఇద్దరు పెళ్ళయ్యాక దండం పెట్టగానే, పెళ్ళయింది మీ ఇద్దరు సుఖంగా బతకండి నాయన, ఇక నాకు కాశీకి పంపించరా బాబు, 4 రూపాయలు ఇచ్చి మంచి మనిషిని పంపింది అనగానే కోడలు, అత్తయ్యా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, ఓ 2 ఏళ్ళు మీ ఇద్దరం హనీమూన్కి వెళ్ళొస్తాం తేనె చంద్రుడికి, ఈ 2 ఏళ్ళు వ్యాపారం నువ్వు నడపవా అంది గడ్డం కింద చెయ్యి పట్టుకుని. ఆ కోడల మాట కాదని లేకపోయింది. కోడల 4 మెడలు తెచ్చావు, 4 గోడలు తెచ్చావు, నీ మాట కాదంటానా, సర్లే మీ ఇద్దరు తిరగండి నేను 2 ఏళ్ల తర్వాత పెడతానంది. ఈ 2 ఏళ్ళు వీళ్ళిద్దరూ టింగురంగానని ఊటి గీటి తిరిగి వచ్చారు. దాంతో ఈవిడు కూడా మళ్ళీ గర్భవతయింది కోడలు. ఈ దిక్మాలు కూడా తప్పవుగా ఏదైనా. కోడలు అంది, అత్తయ్య నువ్వు వెళ్ళిపోతే ఎలాగో, ఇప్పుడే గర్భవతిని, అసలే నాకు చిన్నప్పటి నుంచి సరైనటువంటి ఆలనా పాలన లేకుండా పెరిగాను, నువ్వు బాగా వంట కూడా చేస్తావు, నాకు కజ్జికాయలు గోరుమీటీలు బూడిది గుమ్మడికాయ కూర ఇవన్నీ పెట్టవా. పాపం కోడలి మీద ప్రేమతో అత్తగారు ఇవన్నీ చేసి పోషించింది. సరిగ్గా పోషించిన కొద్ది రోజులకి పిల్లాడు పుట్టాడు. నాయన మనవడు పుట్టాడు పెడతానంటే, మనవడికి కాస్త పేరు పెట్టి కాస్త జాతకర్మలు చేసి వాడికి కూడా కాశీ గురించి చెప్పవే అమ్మ అన్నాడు. ఈ మనవడి మీద మేమోహంతో 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ల తర్వాత ఇక నాయన కాశీ అంది. ఈలోపు ఇవిడు 2వసారి మళ్ళీ మోహాయ్ గర్భవతి అయ్యింది. మళ్ళీ పిల్లాడు పుట్టాక పంపిస్తానన్నాడు ఆయన. 2వసారి ప్రసవం అయ్యింది. నాయన ఇంక నేను ఉండలేనురా కాశీ కాశీ అంది. ఆ రాత్రి చచ్చిపోయింది బాబు. అప్పుడు ఏడ్చాడండి ఈ ధనంజయుడు. ఆ అమ్మ శవం దగ్గర పడి, మా అమ్మ దేవత, చిన్నప్పటి నుంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకు పెంచింది, అంత ప్రేమను చూపించిన తల్లిని మేము ఎక్కడా చూడలేము, ఈ తల్లి అంటే నాకు భక్తి, మా అమ్మ ఇంతలో చచ్చిపోతుందని నేను అనుకోలేదు, అయ్యో కాశీ కొడుక 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 అంటూ కాశీ మీద వ్యామోహంతో చచ్చిపోయింది, మా అమ్మని కాశీ పంపించలేని దుర్మార్గుండి, ఇక నేను బతకను, నేను చచ్చిపోతాను, ఎవరక్కడ నన్ను నరికి చంపేయండి లేదా విషం పెట్టండి అని ఏడ్చి గదంతా పిచ్చెక్కినట్టు ఎగిరి గంతులేశాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అతను ఓదార్చలేకపోయారండి. ఇంకా మాతృవియోగ దుఃఖం అంతా ఇంత కాదు, పాపం వాడు పొందాడు. మాతా నీకు కోర్క చెల్లెం పంగలేకైతినే, అమ్మ నీ కోరిక చెల్లించలేని దుర్మార్గుణ్ణి, ఇంక నేను ఎందుకే బతికి మాత్రం ఏం చెయ్యనన్నట్టు పాపం వాడు. నేను అన్నం తినను, మా అమ్మని కాశీ పంపించలేని దుర్మార్గుడికి ఏదో శిక్ష పడాలి అని గోడనేసి బాదుకున్నాడు. తల నేల మీద పడి కొల్లిగింతలు పెట్టాడు. వీడిలా ఏడుస్తూ ఉంటే అప్పుడు బ్రాహ్మణోత్తములు పండితులు వచ్చి గట్టిగా పట్టుకుని, పిచ్చెక్కిందా ఎందుకయ్యి ఏడుస్తావు, ఏడిస్తే మాత్రం తల్లి రుణం తీర్చుకోగలుగుతావా, కష్టం వచ్చినప్పుడు ఏడవకూడదు, మూర్ఖులు ఏడుస్తారు, జ్ఞానులు దానికి తగిన పరిష్కారాన్ని వెతుకుతారు. మీకు ఒక రహస్యం చెబుతున్నాం విను, నీ తల్లిని తగలబెట్టు, దహనమయ్యాక అస్థికల్ని చితాభస్మాన్ని ఒక పిడతలో సంచయనం చేసి దాచు, ఆ తర్వాత కొంత ఇక్కడ సముద్రం ఎలాగో ఉంది కనుక సేతువులో కలిపి, చాలామందికి తెలియక 2 చోట్ల కలపకూడదు అంటారు, కలపచ్చని పురాణం చెబుతోంది. మన ఊళ్ళో ఎవరినైనా తగలబెట్టారు గోదావరి తీరంలో అనుకోండి, అందులో కొంత చితాభస్మాన్ని గోదావరిలో కలిపాక మరికొంత తీసుకెళ్ళి దాన్ని 2 భాగాలు చేసి ఒకటి ప్రయాగలోను ఒకటి కాశీగంగలోను కలపమని కాశీ వైభవంలో సకల పురాణాల్లో ఆఖరికి అత్యద్భుతమైన మంత్రశాస్త్రంలో కూడా చెప్పారు. ఎందుకో 2 భాగాలు చేయకూడదు, ఓ తోట కలిపితే చాలని ఒక భ్రమ కలిగింది మనకి తెలియకుండానే. కారణం కొంతకాలం పాటు ఈ పురాణాలకు దూరం అయిపోవడమే. అందుకని నాయన నువ్వేం బెంగపెట్టుకోకు, కొంత భస్మం కొన్ని అస్థికలు దాచి ఉంచు, ఆ తర్వాత వాటిని పంచగవ్యాలతో శుద్ధి చెయ్యి, వాటిని తీసుకుని కూలాండ్ ఒకటి పెట్టుకుని కాశీ వెళ్ళు, కాశీ గంగలో మీ అమ్మ చితాభస్మాన్ని ఎముకల్ని కలుపు, చచ్చిన తర్వాత ఎముకలు చితాభస్మము గంగలో కలిపితే కాశీలో అటువంటి వాళ్ళు కాశీని చూచిన ఫలితం పొందుతారు, వారికి కాశీవాస ఫలం వస్తుంది, ఇది శాస్త్ర ప్రమాణం అన్నారు. అప్పుడు వాడు అయ్యా నా నెత్తి మీద పాలు పోశారు, గొప్ప ధర్మం చెప్పారు, ఇదే తెలియకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి అని వాళ్ళని పొగిడి ఆ తర్వాత తల్లికి చేయవలసిన దహన సంస్కారాదులు చేసి చితాభస్మాన్ని ఈ ఎముకల్ని ఒక డబ్బాలోకి జాగ్రత్తగా దాచిపెట్టాడు. తర్వాత 13వ రోజు అందరికీ మహాదానాలు ఇప్పించేశాడు. అన్నీ అయ్యాక ఒక శుభముహూర్తంలో ఒక మంచి వెండి పెట్టి, ఆ వెండి పెట్టి పెట్టడానికి మళ్ళీ బంగారం పెట్టి, ఈ బంగారం పెట్టి పెట్టడానికి ఒక చెక్క పెట్టి, ఇవన్నీ తయారు చేశాడు. అమ్మ అస్థికల్ని ఆ తర్వాత భస్మాన్ని మంచి పట్టుగుడ్డలో మూట కట్టాడు. ఎముకల్ని పంచగవ్యంతో బాగా శుద్ధి కూడా చేశాడు. పంచగవ్యమున ఆప్లవనంబుగా విల్చి పంచామృతమున అభ్యంగమార్చి అక్షకర్ధమమున అనులేపమొనరిల్చి పుష్పమాల్యంబుల పూజ చేసి, బతికున్నప్పుడు అమ్మకి కూడా ఇంత చేశాడో లేదు అంత భక్తితో చేశాట. మొత్తం పంచగవ్యం, గోమూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, పేడ, ఆవు నెయ్యి, ఈ ఐదింటిని కలిపితే పంచగవ్యం అంటారు. వీటితో ఆ ఎముకలను శుద్ధి చేసి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత సముద్ర జలంతో శుద్ధి చేసి అప్పుడు ఆ ఎముకల్ని పట్టుగొడ్డలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత కొంత చితాభస్మాన్ని కూడా ఓ పట్టుగొడ్డలో మూట కట్టి వీటిని వెండి పెట్టిలో పెట్టాడు. ఈ వెండి పెట్టిని మళ్ళీ బంగారం పెట్టిలో పెట్టాడు. ఈ బంగారం పెట్టి బయట కనపడకుండా చెక్క పెట్టిలో పెట్టాడు. ఈ చెక్క పెట్టిని ఓ ఇనప కావిడిలో పెట్టాడు. పెట్టి ఇంటి బయట పెట్టించాడు. దాని మీద పువ్వులు పెట్టాడు, అక్షతలు చల్లాడు, అనేక రకాలుగా పూజించాడు. ఇప్పుడు ఈ పెట్టి తీసుకుని కాశీ బయలుదేరి ఇందులో ఉన్న ఈ చితాభస్మము ఎముకలు గంగలో కలపాలి. ప్రయాణం చాలా దూరం కదా, అంత దూరం ఎవడో ఒకడు మోసేవాడు కావాలి. పెట్టి ఈయన మొయలేడు. ఇక్కడ నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రెండు సూట్ కేసులుంటే మొయలేకపోతున్నామే మనం. అందుకని అక్కడ దగ్గరలో ఒక బోయపల్లి ఉంది, కిరాతకుడి ఊరు. ఆ కిరాతకపు గ్రామంలో ఓ బాగా బలవంతుడైన బోయేవాడు ఉన్నాడు. వాడు కూలీ పని బాగా చేస్తాడు. ఒరే వాడిని పిలిచి ఇలా రారా నాయన, ఈ పెట్టిని కాశీకి మోసుకెడదాం, నువ్వేం ఒట్టినా మొయ్యక్కర్లా, ఒక రోజుకు ఒక బంగారు కాసిస్తాను. వీడు అదే చేసిన పెద్ద పొరపాటు, రోజుకు బంగారు కాసిస్తానన్నాడే కానీ అందులో ఏముందో చెప్పలేదు. వాడికి లోపల దుర్బుద్ధి పట్టడానికి అది మూల కారణమైందనమాట. రోజు ఒక బంగారు కాసు ఇస్తాను నీకు, ఎన్ని రోజులు పడితే అన్ని కాసులు ఇస్తాను, నీ జీవితంలో ఎప్పుడు ఒక బంగారు కాసు చూడలేదు, నేను అంత డబ్బు ఇస్తాను, ఈ పెట్టి మోసుకుంటూ కాశీ వస్తావా అంటే తప్పక వస్తాను. హై బాబోయ్ బంగారు కాసి, ఇటువంటి కేసు ఎక్కడ దొరకలేదు అన్నాడు వాడు. ఓ శుభముహూర్తంలో బయలుదేరారు. వీడు కావడం మోసుకునేవాడు, ఈయన వెనకాతల బాగా డబ్బును మూట పుచ్చుకున్నాడు. ఇద్దరు హుటాహుటిన కాలినడకన మజిలీలు చేసుకుంటూ కాశీ వెళ్ళారు. ఎక్కడో రామేశ్వరం నుంచి సేతువు నుంచి కాశీ, ఆ సేతు హిమాచలం దాకా వెళ్ళడం అంటే అంత చివరి దాకా వెళ్ళిపోయి ఇంచుమించుగా అనమాట. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, 3 నెలలు వెళ్ళాయి. అంబ అస్థులకు ఉపచారం ఆచరించి ప్రతిరోజు ఆ పెట్టికి ఎక్కడ ఏ ఊళ్ళో అయితే ఆ ఊళ్ళో పూజ చేసేవాటండి. క్రమంగా వెళ్ళారు. ఇంకొక వారం రోజులు ప్రయాణం చేస్తే కాశీ వెళతారు అన్నమాట వీళ్ళు. అప్పటిదాకా ప్రయాణం చేశాక ఓ చోట ఓ సత్రం దగ్గర ఆగారు. ఆ సత్రంలోకి వెళ్ళి ఏమంటే ఒక గది ఇమ్మన్నాడు సత్రం యజమాని గారు. వీడికి గది ఇచ్చారు, పూర్వం ఉచితంగా ఇచ్చేవారట. ఒక గది తీసుకుని, ఒరే ఈ పెట్టి ఈ సామాను ఇక్కడ పెట్టు, నేను ఎక్కడ పడితే అక్కడ తినడం నీకు తెలుసు కదా. ఆయన నిజంగా నియమంతో ఉండేవాడు, తన వంట తానే చేసుకునేవాడు అనమాట. అందుకని నేను బయటికి వెళ్ళి అంగడికి వెళ్ళి వెచ్చాలు తీసుకొస్తాను, ఇక్కడ సామాను తీసుకుని వండుకుందాం, రోజులాగే వండాక నేను తిని నీకు పెడతానే అని ఆ బోయేవాడిని అక్కడ అట్టే పెట్టి ఆ పెట్టిని దాన్ని ఈయన బజారుకి వెళ్ళాడు. అంగడికి వెళ్ళాడు. అంగడికి వెళ్ళి అక్కడ మాంచి కావలసినటువంటి పప్పు ఉప్పు చింతపండు అన్నీ కొనుక్కొచ్చాడు. రాగానే బాగా ఎండ, అది ఆ పూట బాగా ఎండగా ఉంది, తలంతా మాడిపోతోంది, చెమట పట్టేస్తోంది, ఆకలి వేసేస్తోంది. అందుకని పరుగు పరుగున సామాను పుచ్చుకుని ఆ సత్రం అరుగు మీద చతికిలబడి, ఒరే బోయాడా బోయాడా, ముందు మంచినీళ్ళు పట్టరారా అన్నాడు. లోపల వాడు పలకలేదు. ఈయన అలా వెళ్ళగానే వాడికి అనుమానం వచ్చిందండి. ఏమిటి అనుమానం? ఒక పెట్టి మొయ్యడానికి ఎవడన్నా రోజుకు ఒక బంగారు కాసు ఇస్తాడా? రోజుకు ఒక్కొక్క కాసు ఇస్తున్నాడంటే ఈ పెట్టిలో కోటాను కోట్ల రూపాయలు ఖరీదు చేసే నవరత్నాలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి, మహామణులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి అనుకున్నాడు వాడు. ఎంత లేకపోతే వీడు మోతకి ఎంత డబ్బిస్తాడు అనుకుని ఆయన సామానుకి అలా వెళ్ళగానే ఈ పెట్టుచ్చుకుని వీడు తుర్రుమన్నాడు, ఉడాయించాడు, పరిగెత్తుకుపోయాడు అనమాట. పాప ఇప్పుడు ఏం చేశాడు వీడు? ఉస్సురంటూ రే అని పిలిచాడు వాడు పలకల. ఎంత వెతికినా కనపడ్డు వీడు యజమాని దగ్గరికి వెళ్ళి, సత్ర యజమాని దగ్గరికి, ఏమండి ఈ గదిలో మా పనివాడు ఉండాలి, పెట్టు ఉండాలి. ఏమయ్యాడు వాడు పెట్టేది అంటే, మాకేం తెలుసండి, మీరు అలా వెళ్ళగానే మీ పనివాడు ఆ పెట్టుచ్చుకుని బయటకు వెళ్ళాడు, మీరు మీరు ఓటనుకుంటాం కానీ మాకేం తెలుస్తుంది, వాడు ఏదో పని మీద వెళ్ళాడేమో అనుకున్నాం అన్నాడు ఆ యజమాని. దాంతో ఈయనకి గుండె బేజారు ఎత్తిపోయింది. ఓ నేను ఆయనో వీడు ఎత్తుకుపోయాడరా బాబు దుర్మార్గుడు ఈ పెట్టనుకుని గుండెలు బాదుకుని మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఇంకా 7 రోజుల్లో కాశీ వెళ్ళవలసిందనమాట. కేవలం రోజుకు 6 మైళ్ళు నడుస్తున్నారు వాళ్ళు. 7 6 42 మైళ్ళు దగ్గరకు వచ్చాక వీడు కనపడకుండా పోవడంతో గుండెలు బాదుకుని రే బోయవాడోయ్ బోయవాడా అని వెళ్ళాడు. ఎక్కడ కనపడలేదు. ఇంక వీడికి మతి లేదు, అన్నం లేదు, తెచ్చిన సామాను వదిలేసి అలాగే నెత్తి మీద మోదుకుంటూ వీడింటికి పోయాడని అర్థమైపోయి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఈరోపి పోయేవాడు ఏం చేశాడు? ఈ పెట్టి పుచ్చుకుని అడవిలో కొంత దూరం వెళ్ళాడు. పరుగు పరుగున వెళ్ళి ఒక కేకారణ్యంలో ఏకాంత ప్రదేశంలో ఎవరూ లేని చోట అసలు ఈ పెట్టిలో ఏముందో చూద్దామని తాళం పగలగొట్టాడు. ఇనప పెట్టి మూత తీయగానే లోపల చెక్క పెట్టి కనపడింది. మళ్ళీ దానికో తాళం, అది పగలగొట్టి చెక్క పెట్టి వెప్పదీశాడు. అందులో బంగారు పెట్టి, ఓరి నాయనో ఇందులో ఏదో ఉందిరా అనుకుని బంగారు పెట్టి తాళం పగలగొట్టాడు. అందులో వెండి పెట్టి, ఆ వెండి పెట్టి తాళం పగలగొట్టి చూస్తే లోపల మణులు లేవు, మాణిక్యాలు లేవు, నవరత్నాలు లేవు, చితాభస్మం బూడిద, కాష్టంలో బూడిద ఎముకలు ఉన్నాయి. చెయ్ బావో అనుకున్నాడు వాడు. అస్థి గర్భిత తామ్ర పేట్యల్వితమగు బొక్కసము చూచి, అందులో అస్థికలును బూడిద ఉంటే వణికిపోయి పిశాచాలు దెయ్యాలు. అసలు వాడికి సెంటిమెంట్ ఎక్కువ భయం, అందుకని కింద పారబోసి ఆ పెట్టి అక్కడ పారేసి ఈ బంగారం పెట్టి మాత్రం నెత్తి మీద పెట్టుకుని ఒకటే పరుగు దౌడో దౌడు ఇంటికి పోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడతో, ఇదిగో అలా ఆయన పెట్టిన మోసుకెళ్ళాను, దాన్ని ఎత్తుకొచ్చాను, ప్రమాదం జరిగింది అని జరిగిందంతా చెప్పి వాడు వస్తాడేమో నా కోసం, వచ్చాడంటే దొరికానంటే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి నాకు ఉరిశిక్ష ఇస్తాడు, లేదా నాకు జైలు వస్తుంది, వాడు వస్తే నేను లేనని చెప్పి ఎదురు దెబ్బలాడు అని ఇంట్లో దాక్కున్నాడు. పగలంతా దాక్కుని రాత్రి బయటికి పోయేవాడు అనమాట. ఇలా వీడు ఇష్టం వచ్చినట్టుగా దాక్కుంటూ కొంతకాలం కాలక్షేపం చేశాడు. ఈలోపు పాపం మన ధనంజయులు వారు వెనక్కి తిరిగి వచ్చాడు. ఏమే మీ ఆయన ఏడే అన్నాడు. మా ఆయన ఏడంటేమేమిటి, నీతో కాశీ పంపారుగా, ఏం చేసావు మా ఆయన్ని, కొంపదీసి చంపేసావా చెప్పు, రాజుగారి దగ్గర కేసు ఎడతానంది. ఓ సినిమా కడుపుపాడు, వాడిని నేను చంపడం ఏమిటి, వాడే నన్ను చంపాడు సగం, వాడు కావాలి బాబు అన్నట్ట. నిజం చెప్పు, మా ఆయన్ని ఏం చేసావు అని ఎదురు దెబ్బలాడింది. ఇక లాభం లేదనుకుని వీడు రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దగ్గరలో ఉన్న పొదలో దాక్కునేవాడు. వీడు బయటకు వచ్చేవాడు కాదు. కొంతకాలం రాత్రులు కొంతకాలం పగలు కాపలా కాశాడు. ఒకరోజున పగలంతా ఎక్కడికో పోయి అర్ధరాత్రి చీకట్లో రహస్యంగా ఇంట్లోకి దూరుతున్నాడు వీడు. టక్కులు వచ్చి చేయి గట్టిగా పట్టుకున్నాడు. వాడు వెలవెలబోయాట్టు కంగారు అడిపోయాడు. కంగారు పడితే, ఒరే నువ్వు కంగారు పడకరా, నేను నిన్ను ఏమనడానికి రాలేదు, నా మాట విను, నేను తీసుకొచ్చిన పెట్టిలో ఏముందో నీకు ఈపాటికి అర్థమైంది కదా, అందులో మా అమ్మ చితాభస్మం ఉంది, మా అమ్మ అంటే ఎంతో ప్రేమ, అవండి కాశీ తీసుకెళ్ళడం కోసం బతికానరా, ఆ కాశీయాత్ర కాస్త వ్యర్థం చేసేసావు, నా మాట విను, ఇదిగో మీ ఆవిడ మీద ఒట్టు, నువ్వు నిజం చెప్పావు, ఓటిచ్చావంటే నీ మీద ఏ విధమైనటువంటి కేసు పెట్టను, రాజదండనం లేకుండా చేస్తాను అని స్వయంగా చెంచునింటికి పోయి చెంచతకు ప్రియము చెప్పి నమ్మించి తల మీద చెయ్యి పెట్టి వెరకుమని తల్ముఖంపున ఎరుకురేనిగాల్చి అతన్ని తోడ సఖ్యంపు చేసి దాని నెత్తి మీద ఒట్టు ఎట్టాడు, చెయ్యి పెట్టి ఒట్టు పెట్టాడు, నీకే ప్రమాదం ఉండదన్నాడు. వీణ్ణి నమ్మించాడు, స్నేహం చేశాడు, ఇప్పుడు చెప్పు అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, అయ్యగారు నన్ను క్షమించండి, మీతో కాశీకి అంత దూరం వచ్చాక ఎందుకో దుర్బుద్ధి పుట్టింది నాకు, నిజంగా నేను దొంగని కాదు. రోజు పెట్టి మొయ్యడానికి ఒక్కొక్క బంగారు కాసి ఇస్తున్నారంటే ఈ పెట్టిలో ఎంత సంపద ఉందో అని నే ఆశ కలిగింది. అందుకని మీరు ఎలా వెళ్ళగానే ఆ పెట్టి పట్టుకుని అడవికి వెళ్ళాను. తీరా పెట్టి పగలగొట్టి చూద్దును కదా, అందులో చితాభస్మాలును ఎముకలే కనబడ్డాయి. ఆ శల్యాలు భస్మము తూచి వణికిపోయి అక్కడే కుమ్మరించి పారిపోయి వచ్చాను. బంగారం పెట్టి మాత్రం ఎత్తుకొచ్చాను, ఇంతకు మించి నాకేం తెలియదండి అన్నాడు. సరే అయితే మళ్ళీ వెనక్కి వెడదాం, ఆ ఎక్కడ పారేసావో చూపించు ఆ స్థలంలో ఆ ఎముకలు బూడిద ఎత్తుకెడతానన్నాడు ఈయన. ఇద్దరు మళ్ళీ బయలుదేరారు. బయలుదేరి మొత్తం మీద అడవికి వెళ్ళారు. పారపోసిన అడవి దగ్గరికి వెళ్ళాక తెగ వెతికి అరటవాళ్ళు, ఎముకలు చల్లినట్టి చోటరుగడయ్యే దైవ వశమున ఆ బిల్ల తస్కరుండు దిగ్భ్రమం వెత్తి అందంద తిరుగుచుండే కానలోపల అచ్చోటు కానలేక. దిగ్భ్రమ అంటారు, అంటే ఏమిటో తెలుసా, ఏ దిక్కు ఏదో తెలియకుండా ఉండడం. అడవుల్లో ఏది ఏ దిక్కో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, అది దిగ్భ్రమ అంటే. వాడు దిగ్భ్రమ పొందాడు అంటే ఎటెళ్లలో ఏది ఏ దిక్కో తెలియట్లేదు అనమాట. వీడికి అలాంటి దిగ్భ్రమ కలిగింది కాలం మహిమ వల్ల, ఈశ్వరానుగ్రహం లేకపోవటం వల్ల. ఎముకలు ఎక్కడ తెల్లాడో తెలియదు, తిరిగిన చోటే తిరిగారు. ఇక్కడ అనుకుంటానండి అని ఒకసారి, ఇక్కడ అనుకుంటానండి అన్నాడు. ఇంత బూడిద దొరకల, పోని బూడిద అంటే గాలి కొట్టుకుపోవచ్చు, ఎముకలు దొరకలేదు, మాట వరసకి కూడా ఒక్క ఎముక దొరకలేదు పాపం. తిరిగి 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 వాడు దండం పెట్టి నన్ను క్షమించండి అని వెళ్ళిపోయాడు. ఇంకా ఈయన ఏం చేసేట, వచ్చిన తోటిక వచ్చును చొచ్చిన కాన నమ్మ చొత్తు. వచ్చిన చోటికి వస్తాడు, తిరిగిన చోటికే తిరుగుతాడు. పిచ్చెక్కిపోయి మా అమ్మకి అన్యాయం చేశాను, మా అమ్మకి అన్యాయం చేశాను, మా అమ్మని కాశీలో కలపలేకపోయాను అని గంగలో స్నానం చేయలేక మణికర్ణికకు వెళ్ళలేక మొత్తుకుంటూ ఇంటికి వచ్చేశాడు పాపం. ఈ కథ చెప్పి కుమారస్వామి లోపాముద్రా సమేతుడైన అగస్త్యునికి, చూసావా నాయన, అందుకే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అనఘ చారిత్ర విశ్వేశ్వరాజ్ఞలేక రాదు వారాణసీపురంబు చొరగా బలిమి తొచ్చన ఏని అప్పంచజనుడు పడని పాటులపడు విఘ్న పంక్తి చేత. విశ్వేశ్వరానుగ్రహం లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా వారణాసీపురంలోకి అడుగు పెట్టలేడు మానవుడు. ఎవడైనా మొండిగా అడుగు పెడితే ఇదిగో ఇలాగే పడరాని పాట్లు పడతాడు. అందుకే కాశీకి వెళ్లే ముందు ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి, ఆ తర్వాత గురువుకి దండం పెట్టాలి. అయ్యా గురువు గారు, మీరు కాశీ మహిమ చెప్పారు, కాశీ వెడతాం, అనుగ్రహించండి అనాలి. గురు కటాక్షం వచ్చాక అప్పుడు విశ్వేశ్వర నన్ను అనుగ్రహించమనాలి. అలా విశ్వేశ్వరుడికి ముందు గణపతి, తర్వాత గురువు, ఈ ఇద్దరు అంటే ఇష్టంట. అందుకే ఎప్పుడైనా మంత్రం చెప్పేటప్పుడు ముందు గణేశ్వరుణ్ణి తర్వాత గురువుని తలుచుకుంటే విశ్వేశ్వరానుగ్రహం కలుగుతుంది. విశ్వేశ్వరానుగ్రహం ఉంటే కానీ సచ్చాక ఎముకలు కూడా కనీసం వెళ్ళలేము, అది లేకపోతే మనం వెళ్ళలేము. దానికి ఉదాహరణ ఇతడు అనగానే పాపం లోపాముద్రకి దుఃఖం వచ్చేసింది. కుమార, ఎంత విషాద ఘట్టం ఇది, ఈశ్వరానుగ్రహం లేక అంత ఉత్తమురాలు చిన్నప్పుడు కాశీ మహిమ విని కాశీ వెళ్ళాలనుకుని అలమటించి చచ్చిపోయింది. కొడుకు కూడా ఆవిడ అస్థికల్ని కాశీకి తీసుకెళ్ళలేకపోయాడు. ఇప్పుడు ఆవిడ బతుకేమిటి, ఇంకంతేనా, ఆవిడకి యోగం లేదా, ఆవిడకి దుర్యోగమేనా అని అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, కంగారు పడక తల్లి అదే చెబుతున్నా వీరు, కాశీకి వెడతాను, కాశీకి వెడతాను, కాశీకి వెడతాను అని నిరంతరం అనుకున్న వాడికి ఏమొస్తుందని చెప్పాం దాక, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం ప్రవాణస్తతతం కాశీవాస ఫలం లభేత్. నే కాశీ వెడతాను, అక్కడే ఉంటాను అనుకున్న వాడికి కాశీవాస ఫలితం వస్తుంది. ఈ తల్లి చిన్నప్పటి నుంచి కాశీ 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 అనుకుంటూ మరణించే ముందు కూడా కాశీ అనుకుంటూ చచ్చిపోయింది. అందువల్ల ఏమైంది, ఆవిడ చచ్చిపోగానే ఆవిడ ప్రాణాన్ని శివకింకరులు వచ్చి కైలాసానికి పట్టుకుపోయారు. అక్కడ ఆవిడ 10,000 సంవత్సరాలు కైలాసంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో కాశీరాజు గారికి కూతురుగా పుడుతుంది. కాశీరాజు గారి కూతురుకి పెళ్ళవుతుంది. కాశీరాజు గారు అల్లుడు ఎల్లరికం వస్తాడు. ఆ ఇద్దరు కాశీలోనే ఉండి కాశీని పరిపాలిస్తారు. కాశీకి రాణి కదా ఆవిడ, కాబట్టి రోజు విశ్వేశ్వరుణ్ణి ఆవిడ పూజిస్తుంది, అభిషేకిస్తుంది. ఆ పుణ్యంతో అక్కడే మరణిస్తుంది. మరణించగానే పార్వతీదేవికి ఆవిడ చెలికత్తి అవుతుంది. అంత పుణ్యం వస్తుంది. కాబట్టి కాశీకి వెళ్ళలేకపోయామనే బెంగే కూడా అక్కర్లేదట. వెడతాం. పద్మాగర్ గారితో కలిసి ఆర్గనైజేషన్తో కాశీ వెడతాం. 9 రోజులు ఉంటాం, కాశీలో పురాణం వింటాం అనుకున్నారనుకోండి, గ్యారంటీగా వస్తారు మీరు. ఇన్ కేస్ ఒకవేళ లీవ్ ఇవ్వకపోతే, ఇలా అనుకుంటే, కాశీ అనుకుంటే, అప్పుడు వాడికి కాశీవాస ప్రతి వాళ్ళకైతే వచ్చే దెబ్బలైనా వస్తుంది. కానీ డైరెక్ట్గా వెళ్ళాలనే కోరుకోండి. అందరికీ ఆవిడ యోగం రావాలని ఎందుకు? అంచేత ఆవిడికి కూడా యోగం వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి భగీరథుడు అనేవాడు తపస్సు చేసి గంగని భూలోకానికి తెచ్చాడు. గంగ కాశీ చుట్టూ ప్రవహించింది. ప్రవహించిన తర్వాత కాశీకి ఎంత విలువో గంగకి కూడా అంతే. గంగ గొప్పదా కాశీ గొప్పదా అంటే చెప్పలేమిట. ఆ రెండు పరస్పర పూరకాలు. తిరుపతి గొప్పదా, వెంకటేశ్వరుడు గొప్పవాడు అంటే తిరుపతి వల్ల వెంకటేశ్వరుడికి, వెంకటేశ్వరుడు వల్ల తిరుపతికి పేరు వచ్చాయి. అలాగే గంగ వల్ల కాశీ, కాశీ వల్ల గంగ, రెండు పరస్పర పూరకాలు అన్నమాట. ఒక్కడు గుర్తుపెట్టుకోనాయన, అనుక్షణము కాశీకి వెడతాననుకో. ఇక్కడ అత్యద్భుతమైన ఒక శ్లోకం మూలంలో చెప్పాడు. దాన్ని తెలుగులో శ్రీనాథుడు కూడా అనువాదం చేశాడు. ఈ రెండింటిలో ఏది గొప్పదో నేను తేల్చలేను, వీరు తేల్చలేను. ఇప్పుడు ఏదో పురాణం వినడమే కాదట, ఏం చెయ్యాలో చెప్పాడు. ఇది కూడా కసేపు అలా అయిందనమాట. దూరం మే మరణం, దూరం మే మరణం, యువాహ మధున ధార్యం నచిత్తే త్విది శ్రోతవ్యో కృతాంతవాఘమహిషగ్రైవేయ కంఠాధ్వని. మళ్ళీ శ్రద్ధగా వినండి, మంత్రశ్లోకం ఇది. దూరం మే మరణం, యువాహ మధున ఆర్యం నచిత్తేత్విది శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హిత్వా ద్రుతం జీర్ణాం పర్ణకుటీం తతః స్థిరమతిః గచ్ఛేత్ పురీం దుర్జటేహి. నాయన, నేను ఇప్పుడు కుర్రాణ్ణి, ఎప్పుడూ ముసలితనం వస్తుంది, ఇప్పట్లో నాకు చావు రాదు అనుకుంటావేమో, అలా అనుకోవద్దు. దూరం మే మరణం, నా మరణం ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు రాదు, చాలా దూరంగా ఉంది. యువ అహం అధునా, ఇప్పుడు యువ అహం, నేను యువకుణ్ణి, నేను ఇప్పుడు యువకుణ్ణి, కుర్రాణ్ణి, నాకు ముసలితనం ఇంకా లేదు, ఇప్పుడు ఎక్కడ ఎప్పుడో చస్తాను అని ధార్యం నచిత్తే త్వితి, ఇలా మనస్సులో ఎప్పుడు అనుకోవద్దు. నైకట్యాత్ శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్. ఎప్పుడు నీ పక్కనే యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని వింటూ ఉండు. అంటే ఎప్పుడు రోజు రోజుకి మనకి మరణం దగ్గర అవుతోంది, ఆయువు తీరిపోతోంది, దూరంగా లేదు. యముడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. యముడు దేని మీద ఎక్కువస్తాడు? దున్నపోతు మీద. ఆ దున్నపోతు మెడలో పెద్ద గంట చూశారుగా, నందీశ్వరుడు మెడలో పట్టికి గంట లేదు. అలాగే యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో పెద్ద పట్టికి గంటలు ఉంటాయి, మధ్యలో పెద్ద గంట ఉంటుంది. ఈ గంట అది కదులుతున్నప్పుడల్లా ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేస్తుంది. ఈ ఘంటాధ్వని ఎప్పుడూ వింటూ ఉండు. నాకు దూరంగా ఉంది మరణం అని భ్రమలో ఉండకు, నీ పక్కనే ఉంది యమ మహిష గ్రైవేయ ఘంటాధ్వని, అది విను జాగ్రత్తగా. అంటే హెచ్చరికతో ఉండని అంతరార్థం అన్నమాట. వెంటనే ప్రకటోత్కటశ్రమ ఘటామప్రాప్య, వార్ధక్యంలో ముసలితనంలో మన శరీరం జీర్ణం అయిపోతుంది, కాలితో నడవలేము. ఇప్పుడు మనం రైల్లో దిగాము, దిగిన తర్వాత ఆటో దాకా నడవలేని ముసలాళ్ళు లేరు, చూస్తున్నాంగా మనం. కిందటి సంవత్సరం మంచి ఉత్సాహంగా నా పురాణం వినడానికి వచ్చినటువంటి వీరి చిన్నాన్నగారు పాపం నిన్న పెడితే జాలేసింది, నడిచి దగ్గరకు వచ్చి 100 రూపాయలు ఇవ్వడానికి శ్రమ పడిపోతున్నారు ఆయన. నేనే దగ్గరికి వెళ్ళా. మన శరీరం చెప్పలేము, మన చేతిలో ఇవాళ ఉన్న ఓపిక ఉండదు. పళ్ళు సక్రమంగా తినడానికి ఉపయోగపడవు, కళ్ళు కనిపించవు, ఎవరెవరో తెలియదు, చెవులు వినబడవు, కాళ్ళు పనిచేయవు, పైకి ఎక్కడానికి మోకాళ్ళు వంగవు. ఇది అనమాట ఉత్కట శ్రమఘట అంటే. ప్రకటోత్కట శ్రమఘటం అప్రాప్య, నీ శరీరం శిథిలమైపోయి నడవడానికి పనికిరాని స్థితి రాకముందే, అంటే మరణావస్థ దగ్గరకి రాని క్రితమే వెంటనే వెళ్ళు కాశీకి. అప్రాప్య అవి పొందకుండా త్వరత్వ వేగముగా కాశీకి వెళ్ళు. నీ ఇల్లు అనుకుంటావు, కొంతమంది ఆ ఇల్లు కదవడం పిచ్చేవాళ్ళు. ఏమిటా ఇల్లు, జీర్ణమైపోయిన కొంపది, ఎంత అందంగా కట్టుకున్నా, ఎన్ని సుఖాలున్నా, ఏసీ ఉన్నా, ఎటాచ్డ్ బాత్రూమ్ ఉన్నా, డిటాచ్డ్ బెడ్రూమ్ ఉన్నా, అది ఎప్పటికీ చివరికి శాశ్వతమైన బెడ్రిడింగ్ రూమే అది. అందుకని దాన్ని జీర్ణాంపర్ణ కుటీం విహాయ సుమతిహి గచ్చేత్పురీం దూర్జటే అన్నాడు. నీ కొంప మీద భ్రమని విడిచిపెట్టి ఈ ఆశ్రమాన్ని, ఈ ఇంటిని విడిచిపెట్టి స్థిరమతిహి స్థిరమైన బుద్ధితో, కాశీ వెళ్ళిక తిరిగి రాను, అక్కడే చచ్చిపోతాననే దృఢబుద్ధితో పో, దూర్జటిపురానికి పో అన్నాడు ఆయన. అంటే మొత్తానికి సారాంశం ఏమిటి, నేను ఎప్పుడో వస్తానని భావించకు, ఈరోజే నీకు మరణమని భావించు, ఎల్లకాలం కుటుంబంలోనూ వ్యామోహంలోనూ డబ్బు సంపాదనలోనూ భోగాల్లోనూ గడపకు, ఏదో ఒకనాడు దీనికి సంపాదనకి ఫుల్ స్టాప్ పెట్టు, ఈ ఇల్లును విడిచిపెట్టు, శాశ్వతంగా కాశీ వెళ్ళిపోయి అక్కడే భక్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థించు, తద్వారా నువ్వు మోక్షం పొందుతావు, ఈ భ్రమలన్నీ నీ కూడా రావు, ఇందులో ఎవ్వరూ రారు, నీ పెళ్ళాన్ రాదు, నీ బిడ్డ రాడు, నీ కొంప రాదు, నీ దొంప రాదు, నీ బూడిద గుమిడికి రాదు, ఇంకోటి రాదు, చివరికి నువ్వు ఒక్కడమే పెడతావు. ఇంత బూడిద మాత్రమే నీ ఒంటికి పూసుకున్నదే మిగులుతుంది, నువ్వు బూడిద అయిపోతావు చివరికి, ఇంతకు మించి ఏది రాదు అని అద్భుతంగా చెప్పాడు. ఇది తెలుసుకుని వెళ్ళరా, కాశీలో మరణిస్తే మోక్షము సుమా. పర్ణకుటి జీర్ణం అంటే అర్థం ఏమిటో తెలుసా, నీ శరీరం కూడా జీర్ణమైపోయిన కుటీరం. ఆ కుటీరం ఎలాగో ఈ కుటీరం కూడా అంతే. ఆ కుటీరం కూడా పాడైపోయాక ఏం చేస్తాం, కూల్చి కొత్తది కడతాం. ఇది కూడా కూలిపోతుంది, కొత్త శరీరంలోకి వెళతావు. కానీ కొత్త శరీరంలోకి వెళ్ళకు, శాశ్వతంగా కైలాసానికి వెళ్ళు. ఇది శిథిలమైపోయిన కొంప. అందుకే ఇల్లు ఎక్కడుందంటే ఇదే చెట్ట చివరి శ్మశానంలో ఉందని చెప్పాను కదా మీకు ఇద్దరుకు. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టే ఇల్లున్నదే చిలక, కట్టే ఇల్లున్నదే చిలక. ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు, నీ ఇల్లు ఎక్కడుందంటే ఊరికి ఉత్తరంగా శ్మశానంలో సమాధిపురం అంటారు దాన్ని, అక్కడ కట్టెలు పరిచి దాని మీద పడుకోబెడతారు, ఆ కట్టె ఇల్లు ఒక్కటే నీకు మిగిలింది. కట్టె ఇల్లు ఉన్నదే చిలక, చిలక అంటే ఓ జీవ, ఓ జీవాత్మ. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. మూన్నాళ్ల ముత్తటకు మురిసే ఉత్రుళ్ళేవు, మూన్నాళ్ల ముత్తటకు మురిసే ఉత్రుళ్ళేవు, ముందుగతి కానవే చిలక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరూ రారు చిలక, వెంట ఎవరూ రారు చిలక. నువ్వు ఎన్నాళ్ళు బతికినా నీ సామ్రాజ్యం ఏమిటి, అడ్డంగా పాడే అనే కర్రలు కడతారు, కట్టెల మీద పడుకోబెడతారు, ఇవే చుట్టాలు ఇవే బంధువులు, నీ వెంట ఒక్కడు రారు. ఎవరన్నా నిజంగా పెడుతున్నారో చూడండి, మా ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన లేకపోతే నేను బతకలేను బాబోయ్, నేను ఎలా పోతుంది, ఒరే కాస్త కాఫీ ఇవ్వండిరా, మా ఆయన అంటే కాస్త కాఫీ రోయ్, మా ఆయన అంటే 2 ఇడ్లీ కూడా ఇవ్వండిరా బాబు అంటారు తప్ప, ఆయన లేకపోతే బతకలేమన్న వాళ్ళు ఆయనతో ఎవరైనా కాలిపోతారా. చూస్తున్నాం కదా మనం, ఎంత ఏడ్చినా మళ్ళీ వీడు ఎవడో కాసేపు పాలు నోట్లోకి వస్తాడు ఏడవడానికి ఓపిక్కి. ఏమండోయ్ ఏమేవో, ఏమండోయ్ ఏమేవో, పక్క వాళ్ళు ఎంతలోనూ ఈ అడవకే పిన్ని కాస్త పాలు తాగంటారు, కాసిన పాలు తాగి ఇడ్లీ నేతిలో ముంచుకుని చట్నీలో పల్లీ చట్నీతో తిని మళ్ళీ పడుకోవాల్సిందే. కాబట్టి ఎవరు ఎవరితోటి వెళ్ళరు, చివరికి మిగిలేదు అదే. ఎంత అద్భుతమైన వేదాంత రహస్యం అండి ఇది, ఎంత ఆశ్చర్యకరమైన రహస్యం. సులభముగా ఇంత వేదాంతాన్ని ఇంత చిన్న పాటల్లో చెప్పారు మన వాళ్ళు పెద్దల చిలక పాటల్లో అనమాట. వెంట ఎవరు రారు చిలక, వెంట ఎవరు రారు చిలుక, మోసేరు నలుగురు వెంబడిని పది మంది, మోసేరు నలుగురు వెంబడిని పది మంది. నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, అయ్యో చిలక నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని, కడకు తొలగొత్తురే చిలక, వెంట ఎవరు రారు చిలక, రామ చిలుక రామ చిలుక. కాలిపోయేదాకా మాత్రం పూర్వ కాపలం ఉండేవాళ్ళండి, మళ్ళీ వీడు వెనక్కి తిరిగి వస్తాడేమో దిక్కుమాలాడని. కానీ ఇప్పుడు అది లేదు, నిప్పెట్టి వెనక్కి వచ్చేస్తారంతే మారు మాట్లాడకుండా. ఇది నాయన నీ స్థితి, అందుకని ఇది రాకుండా కాశీ వెళ్ళు. ఈ శ్లోకాన్ని శ్రీనాథుడు చిత్రంగా మార్చేశాడు. మరణావస్థ రాకుండా కాశీ వెళ్ళరా మోక్షం వస్తుందని ఆయనంటే సంస్కృతంలో వ్యాసుడు, తెలుగులో కాశీలో ఖండంలో ఎంత అందంగా రాశాడో తెలుసా ఈయన కూడా.
అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణ ఖండంబు, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణ ఖండంబు, సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ, కృత పాపుండైన తత్పట్టణాభ్యర్ణక్షోణుల ఐదు క్రోశముల ప్రాణాంతం గుణన్ మర్త్యుడు ఆకర్ణ్యం పండు కృతాంత వాహ మహిష క్రైవేయ ఘంటాధ్వని.
నాయన ఈ లోకంలో నిత్యం ఈశ్వరుడు కొలువయ్యుండే ఒకే ఒక్క పట్టణం ఉన్నది, సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి పూర్తిగా శివతత్వంతో నిండి ఉన్న పట్టణం అని అర్థం. దీనికి ఒక ఆయన అర్థం చెప్తూ సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి అంటే బోల్డ్ డబ్బులు ఉండవు అని చెబుతున్నాడు. సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి అంటే అదే, ఈశ్వరుడికి నిలయమైన పూర్తిగా శివుడు నిత్యం ఉండే ఊరు అదే. శివుడు అన్ని చోట్ల సంపూర్ణ మహిమతో ఉండడు, అక్కడ మాత్రమే తన సకల వైభవాన్ని చూపిస్తాడు. ఎప్పుడు విడిచిపెట్టకుండా మహామహిమతో ఈశ్వరుడు అక్కడ ఉంటాడు. ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో నిత్యం ఈశ్వరుడికి నిలయమైన స్థానం ఒక్క కాశీ. అది సప్త సముద్రాలతో కూడిన ఈ భూమండలంలో ఒకే ఒక్క చోట ఉన్నది, అదే గంగా నదీ తీరంలో ఉన్న పట్టణం. ఇంత భూమండలంలో, ఇన్ని సముద్రాలతో కూడిన భూమండలంలో ఈశ్వర నిలయం ఒక్క కాశీ మాత్రమే అన్నాడు. అక్కడికి వెడితే కృతపాపుండైన, చెయ్యబడిన పాపం కలిగిన వాడు అంటే మహాపాపాత్ముడైన ఈశ్వర నిలయమైన కాశీకి వెడితే అక్కడ ప్రాణం పోయేటప్పుడు వాడికి యముడి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న ఘంటా శబ్దం వినబడదు. అంటే అర్థమైందా మీకు? కాశీలో చచ్చేవాడికి యముడి భయం లేదు. యముడి వాహనం ఎప్పుడొస్తుంది? యముడు వస్తే. యముడు ఎప్పుడొస్తాడు? మనం పాపాత్ములం అయితే. కాశీలో ఎంత పాపాత్ముడైనా చచ్చిపోతే యమ వాహనము యొక్క మెడలో ఉన్న ఘంట వినబడదనగా వాడు మోక్షం పొంది శివుడి దగ్గరికి పోతే ఇంకా యముడి భయం ఎందుకు ఉంటుంది? అందుకని ఎంత పాపాత్ముడైనా సరే వెళ్ళాలి కాశీ, అక్కడ శరీరం విడిచిపెట్టండి. ఈయనేమో ప్రాణం పోయేలోపు కాశీ వెళ్ళండి అన్నాడు వ్యాసుడు. ఆయనేమన్నాడు? ప్రాణం పోయేలోపు కాశీ వెళ్ళడం కాదురా, ఎంత పాపాత్ముడైనా అక్కడికి పోతే అసలు వాడికి ప్రాణమే పోదు, పోవడం అంటే కాశీలో ఉన్నవాడికి కైలాసానికి పోతాడరా, వాడు యముడి వాహనం యొక్క శబ్దం వినడు అన్నాడు ఆయన. ఇద్దరూ కూడా రెండు కోణాల్లో చెప్పారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా చిట్ట చివరికి కాశీ వెళ్ళవలసిందే. వెళ్ళడానికి ఉత్తమమైన మార్గం ఏమిటని చెప్పాం? కాశీ కాశీ కాశీ, నే కాశీ పెడతాను, కాశీలో ఉంటాను, అక్కడే ఉంటాను, కాశీ పెడతాను, కాశీలోనే ఉంటాను. రోజు ఇంటికి వెళ్ళగానే భార్యామణిది కాఫీ అడగాలనుకోండి, కాశీ అని అడగండి. పుణ్యం ఆ రకంగా దిక్కుమాలిందానా కాఫీ అనకండి. అలాగే ఆవిడ కూడా భర్త గారిని ఏదో నగ కొనమంది, పెళ్ళి ఇది పదేళ్ళు ఇది ఒక్క నగ తేలేదురా దరిద్రుడా అనకుండా కాశీ అంటే నెక్లెస్ అనమాట. ఆయన కేసి తిరిగి కాశీ అనండి, అన్నిటికీ కాశీయేగా. బూడిది గుమ్మడికాయతో చేసిన హల్వా తినాలనుంది కాశీ అనండి. దబ్బకాయ పచ్చడనండి, కాశీ అనండి. ఇలా మీకు ఏదనిపిస్తుంది కాశీ కాశీ. ఇంకా సర్వకాల సర్వావస్థల్లో కాశీ 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 అంటే కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ గనక కైవల్య కళ్యాణాన్ని పొందితీరుతాం. అందువల్ల కాశీ 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 అని కుమారస్వామి లోపాముద్ర వల్లభుడు అగస్త్యునికి చెప్పాడు. అత్యద్భుతమైన ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ చెబుతున్నప్పుడు నిజంగా ఇప్పుడు కాశీలో ఉన్నట్టే అనిపించింది నాకు. మళ్ళీ అయ్యింది అనిపించగానే యథాస్థానంలోకి వచ్చేసాం. పెద్ద సమస్య. నాకు ఒక లక్షణం ఉంది, పూనేస్తాడు ఆ కాశీప శివుడు. అయ్యాక అయ్యయ్యో అయిపోయిందా కాశీ వదిలి మళ్ళీ యథాస్థానానికి వచ్చామనిపిస్తుంది. ఏం చేస్తాం, పరమాత్మ దగ్గరికి ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాం. ఇవాళ మధ్యాహ్నంతో కార్యక్రమం పూర్తవుతుంది. 3 గంటలకి కార్యక్రమాలు కొన్ని అయ్యాక కాశీ మహిమకి సంబంధించిన ఫలశ్రుతి వ్యాస నిష్కాసనం విని తీరాలి. అది విన్నాక పుణ్య దంపతులు శివక పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు. చేశాక మీ అందరి దగ్గర సెలవు పుచ్చుకుంటాను. ఇందులో ఏమైనా పొరపాట్లుంటే నావి, పుణ్యం అనిపిస్తే మంచిదేదైనా ఉంటే స్వీకరించండి. ఏమో తెలుసో తెలియకో మేము కూడా మీ మనస్సును ఏమైనా గాయపరిచి ఉంటే పరమేశ్వర అనుగ్రహం అనుకుని క్షమించండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. Thank you.